నభోభాగం ఉపై చేర్పడం కాలందన్నుట ఎక్కడ ఆట పొడుచుల్ కల్లాడిరి ఈ జడ్దు పల్కే లోకం బునైన చెప్పబడునే ఏ చందమో కాకయం చాలా పించుచు వ్రేలు రేతలు ప్రభూత ఆశ్చర్యులైరంతటం. చిన్న పిల్లాడేమిటి, ఇంత పెద్ద బండి ఎక్కడా, దీనిని కాలితో తన్నాడా, అది ఏడుస్తూ తన్నాడా, బండేమో దగ్గరికి పాక్కుంటూ వచ్చింది, బండి తనతో తను పాక్కుంటూ వస్తున్నాడు ఎక్కడైనా, పైగా బండికేమో చక్రం కదలకుండా వెనక ముందు ఇంత ఇటుకలు పెట్టామా, అయినా పాక్కుంటూ వచ్చిందా, వీడు తన్నాడా, ఇది పైకి ఎగిరిందా, ముక్కలు ముక్కలు అయ్యిందా, ఉట్టి అబద్ధం. ఈ ఆడుకునే పిల్లలు కళ్ళలు ఆడుతున్నారు, చిన్నపిల్లలు అన్ని అబద్ధాలు ఆడతారమ్మా, వీళ్ళతో చాలా చిక్కొచ్చి పడుతోంది, లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చెబుతారు, స్కూల్ ఎక్కడానికి ఇలా చెబుతున్నారు వీళ్ళు అని కొంతమంది అన్నారు. ఇలాంటి మాటలు ఎక్కడైనా విన్నామా, ఎంత చోద్యం అని ఒక ఆవిడ ఆ బొగ్గలు నొక్కుంది. ఇంకొక ఆవిడ ఉంది, ఏమోనమ్మా ఈ మధ్యన విరేపల్లెలో అన్ని చిత్రాలే జరుగుతున్నాయి, మొన్నటికి మొన్న పూతను వచ్చిందా, ఎంత రాక్షసి రాలా, అది ఆడదాని రూపంలో వచ్చి చావలా, ఏమో బండి రూపంలో ఎవడన్నా వచ్చాడేమో, ఈ కృష్ణుడు ఏమైనా తన్నాడేమో, అంటే నీకేమన్నమ్మా అది పోయిందేమో అంది ఇంకొక ఆవిడ. పిల్లాడు తనడం ఏమిటి, బండి పక్కన బడి ముక్కలు అవడం ఏమిటి, ఇది ఉట్టి అబద్ధం అన్నారు కొంతమంది. ఏమో మొత్తం మీద నమ్మలేదు ఎక్కువ మంది, కొంతమంది మాత్రం పైకి చెప్పకపోయినా ఏదో జరుగుతోంది ఇక్కడ, ఈ కృష్ణుడిలో ఏదో శక్తి ఉందని కనిపెట్టారు. అప్పుడు మాత్రం యశోద, నా పిల్లాడి మీద బండి పడలేదు, అదొక్కటే అదృష్టం, నేను పూర్వజన్మలో పిల్లలకి ఎవరికో అన్నం పెట్టుంటాను, చంటి పిల్లల్ని సేవించుంటాను, పూజించుంటాను అని కొంత లోపల లోపల సంతృప్తి పొంది వెంటనే పిల్లవాడి మీద ఇంత గోమూత్రం చల్లేసి ఆవు పాలు చల్లి రక్షాన్యాసం చేసి అలసితివి కదన్న ఆకొంటివి కదన్న మంచి అన్న ఏడ్పు మానుమన్న చన్నుగుడువు మన్న సంతసపడు మన్న అన్నుచు చన్నుగుడి పెనర్భకునకు. అలిసిపోయావా నాయన, ఏడ్చావా, ఆకలితో ఉన్నావా, మంచివాడివి, ఏడుపు మానేనాన్న, ఇంకెప్పుడు నిన్ను వదిలి వెళ్ళనుగా, మీ అమ్మనే నేను, ఏ వదలనే పాపిస్తుందని తెలియక గొడ్డు మోద్దాన్ని గనక నిన్ను వదిలేసిపోయాడా నాయన. అయ్యయ్యో, ఇలాంటి బంగారం లాంటి పిల్లాడికి పాలిచ్చి నిద్రపుచ్చి పిచ్చి పనుల్లోకి ఎవడన పెడతాడా, నా అలాంటి పిచ్చివాళ్ళు తప్ప ఇంకెప్పుడు వదలను, నా ఒళ్ళోనే పెట్టుకుంటాను నాయన, నా బాబే నా బాబే పాలు తాగే అని పాలిస్తే ఆయన ఏడుపు మానేసి వాళ్ళ అమ్మకేసి ఇలా కళ్ళెత్తి చూసి దూడలా తాగడం మొదలెట్టాడన్నారు వేసల వారు. ఆవు దూడలు చూసారా, పొదుగు దగ్గర పాలు తగ్గితే బలి విచిత్రంగా ఉంటుంది, అందుకని అచ్చం ఆవు దూడలాగా టిక్కు టిక్కు అని తలకాయ ఊపుతూ తాగుతూ ఉంటే ఆవిడ, ఆహాహా నా బాబు తాగునని ఎంత అలిసిపోయావు అని ఆవిడ పరమానందంతో పులకించిపోయింది ఆవిడ శరీరం కూడా. అంతటి పరమాత్ముడు ఆవిడ స్తన్యం తాగుతూ ఉంటే ఇంకా శరీరం పులకించకేమవుతుంది, చీవిడి ముక్కు పిల్లల పాలు తాగితేనే తల్లికి ఆనందం. అటువంటిది ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు మహాసుందరాకారుడు పాలు తాగుతూ ఉంటే ఆ పూట ఆవిడ పొందిన ఆనందం ఉన్నదే, అది బ్రహ్మకి కూడా లభించని ఆనందం లభించింది ఆవిడ పూర్వజన్మ సుకృతం వల్ల. ఇక ఈ పిల్లవాడికి పాలు ఇచ్చిందో లేదో, పిల్లవాడు ఒళ్ళో కూర్చున్నవాడు హఠాత్తుగా కొండంత బరువు అయిపోయేటండు అయి, కొడుకునొకనాడు తొడపై నిడుకొని ముద్దాడి తల్లి ఎలమి నివురుతో కడుదొడ్డ కొండ ఒడువున వ్రేగయ్యన తడు వసుధాధీశ. ఈ కొడుకుని తొడ మీద పెట్టుకుంది, ఒళ్ళోకి ఇలా పైకెత్తుకుంది, పాలు ఇస్తోంది, వాడు పాలు తాగే చాలు అన్నట్టుగా ఇలా చూశాడు. చూడగానే ఇంత చేసి నెల్లాళ్ల బాలుడు, అప్పటికి 30వ రోజు, అలా ఒళ్ళో పెట్టుకుని వాడు చాలు అన్నట్టుగా చూడగానే తొడ మీద పడుకోబెట్టుకుని, ఆహా ఆ నోరు ఎంత ఎర్రగా ఉందో, బోసినోట్లో ఇంత అందం ఉంటుందా, చిన్నప్పుడు ఎవరైనా ఇంత అందంగా ఉంటారా, నేను ఇలా ఉన్నానా అనుకుంది పాపం ఆవిడ. జుట్టు ఒత్తుగా ఉంది కదా, అందుకని ఆ జుట్టులోకి ఇలా వేళ్లు పోనిచ్చి దువ్వడం మొదలెట్టింది. అసలు జుట్టు ఎంత మెత్తగా ఉందో, కొంతమంది తల వెంట్రుకలు చాలా అందంగా మెత్తగా పట్టుకుచ్చుల్లో వెన్న ముద్దల్లో ఉంటాయి, కొందరు తల పట్టుకుంటే వెన్న ముద్ద, కొంతమంది తలకాయమే చేసామా అడవి పంది ఏకల్లో ఉంటాయి. అలా కాకుండా ఆ మృదువైన ఆ జుట్టు మీద తల పోనిచ్చి ఆ తల మీదకి వేళ్లు పోనిచ్చి ఆ వేళ్లతో జుట్టు దువ్వుతోంది. ఇంతలో కుర్రాడు ఏం చేశాడు అన్నాడు, ఓ ఆవులిస్తే కూడా సువాసన వచ్చింది, పాలవాసన వచ్చింది నోట్లోంచి. అసలు ఏం వర్ణింగ్ చేశారండి వ్యాసుల వారు, చిన్నపిల్లల నోట్లోంచి పాలవాసన వస్తుంది, చిన్నప్పుడు నేను చూశాను పిల్లల దగ్గర. ఏమో కొంతమందికి వస్తుంది, కొంతమందికి ఏమొస్తుందో తెలియదు కానీ మొత్తం మీద పాలవాసన కాదు, అదో రకమైన విచిత్రమైన సువాసన అనమాట. ఆవిడికి మతిపోయింది. ఈ ముద్దులు ఎక్కువైపోతూ ఉండగా హఠాత్తుగా పిల్లవాడు కొండంత బరువైపోయాట. కడుదొడ్డ కొండ శిఖరము వడువున వ్రేగయ్యనతడు వసుధాధీశ. మామూలు కొండ కాదు, పెద్ద నల్లని బండరాళ్లతో కూడిన కొండంత బరువు అయిపోయాడు. ఈవిడు బాబు అని వెంటనే తట్టుకోలేక ఈ బరువైన కొడుకుని కింద పెట్టేసింది. బరువైన కొడుకు మోవను వెర్రవిడి తా వెర్రచి జనని తాధరగావబుట్టిన మహాపురుషుడు కాబోలు నన్ను చుబుద్ధి దళంచెన్. ఇంత బరువైన పిల్లవాడిని ఎవరు వేయగలరు? ఆవిడకు ఒక అనుమానం వచ్చింది. ఇప్పుడు నేను నా ఒళ్ళో పడుకోబెట్టుకున్నది కృష్ణుణ్ణా లేక నల్లని కొండ శిఖరాన్న? చిన్న పిల్లవాడేమిటి, ఇంకా నల్లాళ్ల వయస్సే కలిగిన పిల్లవాడు ఒళ్ళో ఉండగా ఈ ఒడిలో కొండంత బరువు అవ్వడం ఏమిటి? చాలా చిత్రంగా ఉంది కృష్ణుడి యొక్క లీల. కృష్ణుడు పుట్టినప్పటి నుంచి అన్ని వేడుకలు విచిత్రాలే, అన్నీ మహిమలే. ఈ సృష్టిలో మానవ మాత్రుల ఊహకందనటువంటి విచిత్రాలు జరుగుతున్నాయి. లేక బాలుడేమిటి, కొండంత బరువు అవడమేమిటి? సందేహం లేదు, ఇతడెవడో సామాన్యుడు కాదు. ఈ భూమండలమంతా రక్షించడమున కోసం పుట్టిన ఏ విష్ణువు అయి ఉంటాడు? ఆవిడ అనుకున్నదట. ధర కావ పుట్టిన మహాపురుషుడు కావోలు ననుచు బుద్ధిందలచిన, అంటే ఆవిడ కొంచెం జ్ఞానోదయం అయ్యింది. పరమభక్తితో ఉన్నప్పుడు తరచుగా గోసేవ చేస్తూ ఉంటే భగవత్ సంబంధమైన గాథల మీద దృష్టి పెడితే, తరచుగా గోవింద నామస్మరణ చేస్తే అటువంటి వారికి తమ దగ్గర ఉన్నటువంటి మహాపురుషుల యొక్క శక్తి కొంచెం తెలుస్తుంది. అందువల్ల కృష్ణుడి శక్తి కొంత తెలిసి ఇతడు సందేహము లేకుండా భూమండలాన్ని ఉద్ధరించడానికి పుట్టినవాడు, భూభారం తొలగించడానికి పుట్టిన మహావిష్ణువు. ఎవడో మహాపురుషుడై ఉంటాడు కాని సామాన్యుడై ఉండడు, సామాన్యుడైతే ఇటువంటి బరువు ఎలా ఉంటుంది అనుకున్నది. దాంతో అతన్ని మొయ్యలేక కింద పడుకోబెట్టేసింది. పడుకోబెట్టడానికి చేత్తో ఎత్తలేక తోసేసింది కిందకి. అంత బరువు ఎక్కడ తట్టుకుంటుంది, అందుకని ఇలా కింద పడుకోబెట్టింది. నాడు తోసి ఆయన కిందకి వెళ్ళిపోయాడు. తల్లికేసి అలా చూసి పాకడం మొదలెట్టాడు. పోన్లే ఆడుకుంటున్నాడు కదా, ఏమిటి నేను ఇక్కడ ఉండి చేసేదేముంది, ఇంత గొప్పవాడికి నేనేం సేవ చేస్తాను అనుకుని ఆవిడ వంటింట్లోకి వెళ్ళి ఏదో మజ్జి పులుసు పెట్టుకోవడానికో అన్నం వండుకోవడానికో వెళ్ళిపోయింది. తన పనులు చూసుకోవడానికి వెళ్ళిపోయింది. ఎందుకు ఇంత బరువు అయ్యాడు ఆయన? భవిష్యత్తు ఎరిగినవాడు. ఇప్పుడు ఇక్కడ అమ్మ ఉంటే అమ్మకి గండం, నేనంటే నా గండం నుంచి బయటపడతాను, మా అమ్మకి ఆ గండం రానివ్వడం ఎందుకు? అందుకని అమ్మని ఇక్కడ ఉండనివ్వకుండా ఉండడం కోసం, ఆవిడ వంటింట్లోకి గెంటడం కోసం ఇంత బరువు అయ్యాడు. ఇంతకీ ఏం జరుగుతుందంటే, కంసుడు తృణావర్తుడు అని ఒక రాక్షసుని పంపాడు. ఆ తృణావర్తుడు అనేవాడు సుడిగాలి రూపంలో తిరుగుతూ ఉంటాడు. వాడు పెద్ద సుడిగాలిగా మారిపోయి చిన్నపిల్లల్ని ఎగరేసుకుపోయి ఆకాశం అంత ఎత్తు పైకి పట్టుకుపోయి అక్కడి నుంచి కింద బండరాళ్ల మీద వాళ్ళని పారేసి చంపేస్తున్నట్టు వాడు. పోతనలాగే, శకటాసురుడిలాగే శిశువుల్ని సంహరించడానికి కంసుడు పంపగా వచ్చినవాడు తృణావర్తుడు. తృణ ఆవర్తము అంటే సుడిగాలి వరే తిరుగువాడు. గడ్డి చెట్లు అన్నిటినీ పైకి ఎత్తుకుపోయి వాటిని కింద పారేసి పచ్చడి పచ్చడి చేసే రాక్షసుడు. ఇలా సుడిగాలి రూపములో వచ్చి ప్రపంచాన్ని అల్లకల్లోలపరిచే శక్తి కలిగిన ఆ రాక్షసుడు మరికొద్ది సేపట్లో అక్కడికి వస్తున్నాడు. వాడు వచ్చి తనను ఎత్తుకుపోయి చంపాలనుకుంటున్నాడు. అందువల్ల తల్లి ఇక్కడ ఉండడం ఎందుకని ఆవిడ వంటింట్లోకి పంపడానికి ఇంత బరువు ఆవిడ కొంచెం జ్ఞానబోధ చేసి ఆవిడ లోపలికి పంపాడనమాట. ఆవిడ అలా వెళ్ళగానే వచ్చేసట తృణావర్తుడు. కంసుడు పంపగా ఆ తృణావర్తుడు అనే రాక్షసుడు సుడిగాలి రూపంలో అక్కడికి వచ్చాడు. కరుడగు కంసుని పంపున అరిగి తృణావర్తుడవనికి అవచాటముగా సురకరువలి అయి బిస బిస నరుదరు తన ముసరు వెసరి హరిగొనిపోయన్. పరమదుష్టుడైన కంసుడు పంపగా తృణావర్తుడనే రాక్షసుడు అక్కడికి వచ్చాడు. నిజానికి తృణావర్తుడు అనే శబ్దానికి ఒక అంతరార్థం కూడా ఉన్నది. పైకి రాక్షసుడు ఓ సుడిగాలి రూపం. సుడి అంటే ఏమిటంటే మనుష్యులకు ఉండేటటువంటి భయంకరమైన తీవ్రమైన సాంసారిక వ్యామోహాలకి తృణావర్తుడని పేరు. మన సంసారంలో మనం ప్రవేశించాక మనకు కూడా అప్పుడప్పుడు తృణావర్తులు తగులుతారు మన మనస్సులో. అనగా సంసారంలో తీవ్ర వ్యామోహం, ఏ నిలకడ లేకుండా ఈ క్షణంలో ఒక రకంగా అనుకుంటాడు, మరుక్షణంలో ఇంకో రకంగా అనుకుంటాడు. ఈ క్షణం భగవంతుడు అంటాడు, మరి కాసేపు నాక వ్యసనములు అంటాడు. ఒక క్షణమేమో ధనం మీద వ్యామోహం, మళ్ళీ అంతలోనే ఆ వ్యామోహంలోంచి బయటకు వస్తాడు. ఓసారి కుటుంబంలో ఉంటాడు, ఓసారి ఉండకుండా ఉంటాడు. ఏది తేల్చుకోలేక పూర్తిగా నాస్తికుడు కాక, పూర్తిగా ఆస్తికుడు కాక, ఈ సంసారములో వ్యామోహములతో కోరికలతో చుట్టుముట్టబడినటువంటి వ్యక్తి తృణావర్తుడు. అప్పుడప్పుడు మనకు కూడా ఆ బుద్ధి వస్తుందన్నమాట, సంపూర్ణంగా భగవంతుడిని నమ్మలేము. కష్టాలు వచ్చినప్పుడు అసలు నమ్మం, ఆ దేవుడికి ఇన్ని ప్రదక్షిణలు చేసాం, ఇన్ని పూజలు చేసాం, నాకు ఎందుకు కష్టాలు ఇచ్చాడంటాడు. నీకేం తెలుసు, ఇవ్వాలంటే నువ్వు పూజ చేసావు, ఒకప్పుడు ఏ పాపం చేసావో నీకు తెలియదు. మన కర్మలు మనం అనుభవిస్తున్నామని తెలియాలి. ఈ తెలియకుండా వ్యామోహంలో పడి, అప్పుడప్పుడు నాస్తికవాదంలో పడి, మళ్ళీ అంతలోనే లెంపలు వేసుకుని, మళ్ళీ కోరికలు వెంటబడి, మళ్ళీ కోరికలు జయిస్తూ ఉండే లక్షణం తృణావర్తుడు. ఇప్పుడు ఆ తృణావర్తుడు ఎటువంటి వాడన్నమాట, ఈ కోరికలు సుడిగాలి లాంటివి, అవి మనల్ని నాశనం చేస్తాయి. కాబట్టి కోరికలను జయించటమే తృణావర్తుణ్ణి జయించడము. కోరికలను జయించడం అంత తేలికేం కాదు, చాలా కష్టం, కానీ సాధన చెయ్యమన్నాడు. కోరికలను జయించడానికి ఒకేసారి ఎవరి వల్ల కాదు, కొంచెం 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 జయించు. బాగా తీపంటే ఇష్టం అనుకుందాం, నాకు కూడా ఒకప్పుడు చాలా తీపంటే ఇష్టం, కానీ 30 సంవత్సరములుగా బజారులో ఉన్న ఏ సీటు ముట్టుకొని తెలుసుగా మీకు ఆ విషయం, 30 ఏళ్ళు అయింది వాళ్ళకి, ఇంటిలో ఆవిడ సొంతముగా చేసినది తప్ప దాన్ని జయించడం పెద్ద కష్టమేం కాదు. ఇలా కోరికల్ని కొంచెం కొంచెం జయించమన్నారు, ఒకేసారి కాకపోయినా. ఈ వ్యామోహాలని, సుడిగాలిని మనం తట్టుకుని జయించి పరమాత్ముడిని సంపూర్ణంగా పట్టుకుంటే అప్పుడు తరిస్తాం. చాలామంది తెలియక వర్ణించేటప్పుడు జీడిపప్పు పాయసం అంటారు గురువుగారు, పులిహారు వర్ణించారు ఆయనకి ఇష్టమేమోనని. ఇది ఒట్టి భ్రమ, గురువుగారు తినేది పిడికెడు ముద్దే. ఆ పిడికెడు ముద్ద కోసం ఇంత వర్ణన చేయటంలా, అది పురాణముల యొక్క మర్యాద గనక ఆ వస్తువుల గురించి అలా వర్ణించారు గనక. మీరు స్కాంద పురాణంలో వాటిలో ఆ పిండి వంటలను అంత బాగా వర్ణించారు. అందువల్ల భగవంతుడికి అలా చెయ్యమని చెప్పడం తప్ప, జీడిపప్పులు వేసి, కిస్మిస్సులు వేసి, 4 లీటర్ల పాలు మరగబెట్టి, 1/4 కేజీ బియ్యం వేసి మంచి ఘుమఘుమలాడే పాయసం చేయండి, ఆ పాయసం తింటే స్వర్గానికి వెడతాం అని చెప్పేది శాస్త్రం కోసం, వ్యామోహంతో కాదు. కాబట్టి ఆ వ్యామోహ జయమే తృణావర్త జయం. ఇప్పుడు కృష్ణుడు ఆయన ఎప్పుడు వ్యామోహాలు లేనివాడు గనక తృణావర్తుడిని జయించగలిగాడు. తృణావర్తుడు వచ్చాడు, గిర్రమని తిరిగాడు, అమాంతంగా అరుగు మీద పడుకొని ఉన్న కృష్ణుడి దగ్గరకు వచ్చాడు. ఆ అరుగు మీద కృష్ణుడిని పడుకోబెట్టి ఇవిడ వంటింట్లోకి వెళ్ళింది. పూర్వం ఇంటికి ముందు అరుగులు ఉండేవి కదా, అరుగు మీద కూర్చుని పాలిచ్చింది ఆవిడ. అరుగు మీద ఉండగానే కృష్ణుడు బరువు అయ్యాడు, ఆ అరుగు మీదే ఈ శిశువుని పడుకోబెట్టి లోపలికి పోయింది. ఇప్పుడు వీడు అరుగు దగ్గరికే వచ్చి అరుగు మీద ఆడుకుంటున్న బాబు గారిని ఎత్తుకుపోయాడు, ఈ బుజ్జిబాబుని ఎత్తుకుపోయాడు. చూడండి అప్పుడు దెబ్బత ఏమైపోయిందో. సుడి ఎరుగని హరి మెంటం సుడిగొన్న, సుడిగాలి రక్కసుడు విసరడియా, సుడిగాలి ధూళి కన్నుల సుడిసిన, గోపకులు బెగడి సుడివడి రతిపా. ఎప్పుడు సుడి ఎరగనివాడు హరి, అంటే ఇందాకేం చెప్పాను, సంసార వ్యామోహములు లేనివాడు. అటువంటి ఆయన దగ్గరకు వచ్చాడు, ఆయన్ని సుడిలో తిప్పేద్దాం అనుకున్నాడు, వ్యామోహాల్లో తిప్పడం లేదా సుడిగాలి వేసి ఎత్తుకుపోదాం అనుకున్నాడు రాక్షసు. సుడిగాలి రూపంలో వచ్చిన ఈ రాక్షసుడు గాలి విసరగానే ఆ సుడిగాలితో ఏ వ్యామోహం లేని కృష్ణుడు పైకి ఎగిరిపోయాడు ఆయనతో ఏమీ ఎరగనట్లుగా. ఇప్పుడు ఈ సుడిగాలి దుమ్ము మొత్తం రేపల్లెలో ఉన్న ప్రతి ప్రాణి కంటిలోకి వెళ్ళిపోయింది. వీడు చాలా గట్టి గాలి వీచేటండో, ఆ గాలి ఇళ్లల్లోకి కూడా వెళ్ళిపోయి లోపలున్న వాళ్ళ కళ్ళల్లో కూడా ధూళి పడిపోయింది, దాంతో కళ్ళు మూసుకుపోయాయి. ఎప్పుడన్నా వీధిలో పెడుతున్నప్పుడు గాలి లేచిపోతే మన కళ్ళు పూడుకుపోతాయి, కళ్ళు మూసుకుపోతాయి. ఇప్పుడు వీళ్ళంతా కళ్ళు నులుముకుంటూ ఆ మట్టి తీసుకోవడం మొదలెట్టారు. ఎవడికోడు కాసేపు కళ్ళు నులుముకుని అతి కష్టం మీద కళ్ళు తెరిచారు. ఈ సుడిగాలి ఒక అరగంట సేపు ఆ ప్రాంతాన్ని ఊపేసింది మొత్తం. ఓ అరగంట తర్వాత కుర్రాన్ని ఎగరేసుకుని పైకి వెళ్ళిపోయాడు వాడు, ఇక్కడ దుమ్ము తగ్గిపోయింది. ఇంకేముంది, సుడిగాలి తగ్గగానే అందరూ బయటకు వచ్చారు. బయట మన సామాన్లు ఉన్నాయా లేదా, దూడలు ఉన్నాయా లేదా, బిల్డింగ్లు ఎలా ఉన్నాయి, పశువుల శాలలు ఎలా ఉన్నాయి అని ఎవరికి వాళ్ళ అమ్మయ్య, పశువుల శాలలు కూలిపోయినా పశువులకి ఏం అవ్వలేదు అనుకుంటూ వచ్చారట. ఆ సమయంలో యశోద కూడా లోపల వంట చేసుకుంటున్నావిడ ఈ దుమ్ము తగ్గగానే అరుగు దగ్గరికి పరుగు పరుగుని వచ్చింది, మా అబ్బాయి ఎలా ఉన్నాడు అని. తీరా వచ్చి చూస్తే కృష్ణుడు మాయమైపోయాడు, కనపడలేదు. ఇంకా చూడండి, ఆవిడ గుండెలు బాదుకుని ఏడ్చింది, అమ్మబాబో నా కొడుకు బాబో అంది. ఆవు దూడ తప్పిపోతే, చిన్నప్పుడు దూడలు తప్పిపోతే ఆవులు అంబా అంబా అని అల్లాడిపోతాయండి పాపం. దూడ కోసం ఆవు అల్లాడిపోయినట్టు అల్లాడిపోయిందిట. మొత్తం ఆడవాళ్ళంతా పరుగు పరుగుని అక్కడికి వచ్చేశారు యశోద ఏడుపు విని. అమ్మో యశోద ఏడుస్తోంది, ఏం జరిగిందో అని వచ్చారట. రాగానే గుండెలు బాదుకుంటున్న యశోద కనపడి, ఏం జరిగిందమ్మా యశోదమ్మ అంటే ఇంకేం జరగాలి బాబో, ఇంక నేను బతకలేను, మా ఆయన వస్తే నన్ను ఏమంటాడో, నా కొడుకుని ఇక్కడ పడుకోబెట్టాను, దుర్మార్గురాల్ని వాడికి పాలిచ్చి లాలించి ఒళ్ళో పడుకోబెట్టుకున్నానమ్మా, ఇందాక ఇంతలో కుర్రాడికి అసలు బరువు అనిపించాడు, తల్లికి కొడుకు బరువా, చెట్టు కాయ బరువా, అన్యాయంగా నా పిల్లవాడి కింద పడుకోబెట్టేశాను, వాడెక్కడ బరువు ఉన్నాడమ్మా, నేను పాపిష్టి దాన్ని కావాలని పడుకోబెట్టాను, ఈ సుడిగాలు ఎక్కడి నుంచి వచ్చిందో అని ఏడవడం మొదలు పెట్టింది. ఇక్కడ పెట్టి తిల్ తనయుడిక్కడ నాడుతునుడే, గాలి తానెక్కడ నుండి వచ్చే, శిశువెక్కడి మార్గము పట్టిపోయే, నేనెక్కడ చొత్తు నల్చు కమలేక్షణ క్రేపు దొరంగి కెన్నయ్యి, పొక్కు చూరాలు గోవు క్రియ భూస్థలి రాలే, దురంత చింతయ్యి దురంత చింతయ్యి. అయ్యో పిల్లవాడిని ఇక్కడ పడుకోబెట్టానమ్మా అని ఒక ఆవిడకి చూపించిందట, ఇదిగో అరుగు మీద ఇక్కడ పడుకోబెట్టాను. ఇంతలో పిల్లవాడు పాక్కుంటూ ఈ చివరికి వచ్చాడు. ఈ గాలి ఎక్కడి నుంచి వచ్చిందో, ఈ పిల్లవాడిని ఎక్కడికి పట్టుకుపోయిందో, ఏమైపోయాడో, ఆకాశంలోకి వెళ్ళిపోయాడు, నేల మీద ఉన్నాడు, నీళ్లల్లో పడ్డాడు, బతికున్నాడు, చచ్చిపోయాడు, ఆడదాని సమయానికి ఆయన కూడా లేడు, బాయిదారి పొలానికి పోయాడు, ఇక్కడ లేకుండా పిల్లలు చూడకుండా ఉపన్యాసాలు నిన్ని పొలాలకు అందిపోతాడు, ఈ దిక్మాలు మొగుడు అంటే కోపం వచ్చింది. ఇప్పుడు పిల్లాడు కనపడిపోయేసరికి మొగుడు మీద పడిందిట. అప్పుడప్పుడు ఆడవాళ్ళు మొగుడు కూడా వీడు అమ్మగడపడని తిట్టేస్తారు. ఎందుకు తిడతారంటే కారణం అక్కడ భర్త మీద కోపం కాదు, ఆ పిల్లవాడి మీద ఉన్న వ్యామోహం, పిల్లల మీద ఉన్న ప్రేమతోటి. మీ అందరికీ నేను చెప్పాలటండి, ఎంతో అనుభవం ఉన్నవాళ్ళు. అందువల్ల ఆవిడ ఈయనెక్కడికి పోయాడో సమయానికి, పరమ పతివ్రత అండి నిజానికి, ఆవిడ ఎప్పుడు అందో ఆ పూట అందిట మరి తప్పనిసరి, ఏమైపోయాడు, ఎక్కడున్నాడో, మాయిదారి ఆహారాల కోసం పోయాడు, పొలం కోసం పోయాడు, ఈ పిల్లవాడిని ఎక్కడ వెతకను అని ఏడుస్తూ గుండెలు బాదుకుని, నా కొడుకు లేకపోతే నేను బతకలేనమ్మో, ఓ ఎంకాయమ్మో పుల్లయమ్మో, వాడు ఎక్కడన్నా ఉంటే చెప్పండి అని పాపం ఆవిడ ఆవు దూడ దూరం అయిపోతే ఏడ్చి అంబా అంబా అని అరిచేటటువంటి ఆవులాగా నేల మీద పడి గుండెలు బాదుకున్నదట. ఈ సుడిగాలు ఎక్కడి నుంచి వచ్చింది, పిల్లవాడా నువ్వు ఇక్కడ ఆడుకుంటూ ఉంటే ఈ సుడిగాలు నిన్ను పైకి తీసుకుపోయిందా, ఆకాశంలో నిన్ను ఇలా సుడిసుడి తిప్పిందా, గిరగిరా తిప్పేసిందా, అప్పుడు నీ కళ్ళు తిరిగాయా, కళ్ళున్నాయా పోయాయా, ఎక్కడైనా పారేసిందా అంటూ ఏడ్చింది ఆవిడ. నా ముద్దుల కొడుక ఏమంటి వన్నుచు ఘోరం వన్నుచును, ఓ ముద్దుల కొడుక ఏమైపోయావు అంటుంది, ఇది ఘోరం బాబోయ్ అంటుంది, మహాపాపం అంటుంది, ఈ రేపల్లికి అన్ని చేటుకాలాలు వచ్చి పడ్డాయి అంటుంది కాసేపు, అసలు పిల్లలు లేకపోతే ఒకటే బాధమ్మా, ఉన్నాక ఇలాంటి బాధలే వస్తాయి తల్లి అంటుంది ఒకసారి. ఈ విధంగా పాపం ఆవిడ పరమ దురంత దుఃఖం పొందేసిందనమాట, తెగ ఏడ్చేస్తుంది ఆవిడ. ఇలా ఏడుస్తూ ఉంటే ఈలోపు ఏం చేశాడు ఆ సుడిగాలి రాక్షసుడు, పైకి పట్టుకుపోయాడు ఆకాశంలో, అలా 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 పైకి తీసుకుపోయాట. ఈ పైన కుర్రాడు ఎగురుతున్నట్టు కొంచెం అనిపించింది కిందన్న ఆడవాళ్ళకి, అక్కడెక్కడో గాలి, ఆ గాలి మధ్యలో మన బాబు అనుకుంటానమ్మా, నువ్వేం కంగారు పడకమ్మా, మన వాడు గట్టాడు, గట్టిపిండం వస్తాడు అని ఓదార్చడం కోసం కొంతమంది ఆడాళ్ళు యశోద దగ్గర చేరి ఆవిడని ఒళ్ళో పడుకోబెట్టి, యశోదమ్మ నువ్వు ఏడిస్తే మాకు ఏడుపు వస్తుంది, ఆడవకమ్మా నీకేం పర్వాలేదు, బాబుకి ఏం అవదు, వాడు బాగా వస్తాడమ్మా అని చెబుదాం అనుకున్నారట కొంతమంది. కానీ అంతలోనే వాళ్ళకు కూడా కృష్ణుడిని తలుచుకుంటే ఏడుపు వచ్చేసింది పాపం. ఆ కృష్ణుడి యొక్క అందమైన చూపు, ఆ నవ్వులు, ఆ ఆవులింతలు, ఆయన పాలు తాగే తీరు, ఇవన్నీ గుర్తుకొచ్చి అసలు వాళ్ళు ఓదార్చడమని వాళ్ళు ఏడవడం మొదలెట్టారండి పాపం. ఆ పాపన్నికై పొగిల్లెడి ఆ పాపని తల్లిగాంచి ఆరట పొడుతును గోపాల సతులు బాష్ప జలాపురి తన ఎన్నలైరి ఆర్తి పడుతును. ఆ పిల్లవాడి కోసం పొగిలి పొగిలి ఏడుస్తూ ఉంటే, గుండె చెరువయ్యేలా కన్నీరు పెట్టుకుని ఏడుస్తూ ఉంటే, తల్లిని ఓదార్చడానికి వచ్చిన వాళ్ళు ఓదార్చడం అని, అమ్మా ఆ బాబు ఏమైపోయాడో అని ఎవరికి వాళ్ళు వాళ్ళు ఏడవడం మొదలు పెట్టారు, వాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ విధంగా అక్కడ ఓదార్చేవాడు లేక ఒకళ్ళొకళ్ళు పట్టుకుని దుఃఖం, తీవ్ర దుఃఖం పొందారట. ఆ ప్రేమ అటువంటిది, కృష్ణుడితో బంధం ఉన్నవాడు ఎవడూ కూడా ఆయన్ని చూడకుండా ఒక క్షణం ఉండలేరు. ఆ రూపం, ఆ చూపులు, ఆ పాదాలు, ఆ చేష్టలు అన్నీ మధురంగా ఉంటాయి కదా, అందుకని ఆయన లేక ఎవరికి వాళ్ళు ఏడవడం మొదలు పెట్టారట. ఇంతమంది ఇక్కడ ఏడుస్తూ ఉంటే సుడిగాలి రాక్షసుడు పైకి తీసుకుపోయాడు. అప్పుడు కృష్ణుడు, పాప మా అమ్మ ఏడుస్తోంది, మొత్తం అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఏడుస్తున్నారని కనిపెట్టి ఇంక వీళ్ళని ఏడిపించకూడదనుకున్నాడు. వీణ్ణి ఏడిపిద్దాం అనుకున్నాడు సుడిగాలి రాక్షసుణ్ణి. వెంటనే రెండు చేతులు ఇలా చాచి వాడి పేక గట్టిగా పెట్టి ఒక్క నొక్కు నొక్కాట. ఆలోచక్ర సమీర దైత్యుడు మహాహంకారుడై మింటికింబాలుందా గొనిపోయిపోయి తుది తద్భారంబు మోవన్ బల శ్రీలేమింబరి శాంత వేగుడుగుతున్ చేష్టింపగా లేకమున్ నీలా గర్భకు తోడనంతునిక మీదెట్లంచు చింతింపగన్. ఈ చక్ర సమీర దైత్యుడు సుడిగాలి రూపంలో ఉన్న రాక్షసుడు ఎంతో పైకి ఎగిరి 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 వీడు అంతం చూసి కింద పారేద్దాం అనుకుంటున్న సమయంలో కృష్ణుడిని పైనుంచి కిందకి బండరాళ్ల మీద వేసి కొట్టి చంపుదాం అనుకున్న సమయానికి కృష్ణుడు రెండు చేతులతో మెడ గట్టిగా పట్టుకుని ఒక పెద్ద కొండంత బరువు అయిపోయాడు. మామూలు కొండ కాదు, భయంకరమైన నల్లని కొండంత బరువు అయిపోయాడు. అంత బరువు ఏమొస్తాడు వాడు? దాంతో కదలలేక ఎగరలేక కాళ్ళు చేతులు బిగుసుకుపోగా పక్షవాతం వచ్చిన వాళ్ళు అయిపోయాడు. వాడికి మతిపోయింది, బలం తగ్గిపోయింది. ఇంత బరువు మోసేవాడికి నడుము పీకుతుందండో, ఎప్పుడైనా బరువు మోసే కొద్దీ బలం తగ్గిపోతుంది. ఆ బలం తగ్గిపోవడం వల్ల వాడు ఏమనుకున్నాడు చేష్టలుడిగి, ఒరే నువ్వు నల్లని కుర్రాడివా లేక కొండ శిఖరానివా? నువ్వు చూస్తే ఎంతున్నావు ముద్దలాగా, వెన్నపూస ముద్దలాగా ఏదో నున్నగా ఉన్నావు, నల్లని కుర్రాడు అనుకుని పైకెత్తుకుపోయా. ఇది వెన్న ముద్దలా లేదు, ఓరినైన నన్ను గుద్దేస్తున్న బండరాతి ముద్దలా ఉంది. కొండలెత్తుకుపోయానా పొరపాటున? చిన్నపిల్లవాడికి ఇంత బరువు సాధ్యమా? వీడిని అనవసరంగా లేనిపోని గొడవ తవ్వి తలకెత్తి పైకి పట్టుకుపోయానేమో, కొరివితో తలగొక్కున్నట్టు ఈ పిల్లాన్ని ఎత్తుకొచ్చానేమో, ఇప్పుడు నేను ఎగరలేకపోతున్నాను, వదలడు వీడు. వీడితో ఉన్న లక్షణం ఏంటంటే గట్టిగా పట్టుకుని వదలకుండా ఉన్నాడు. నేను వదిలినా నా పేక పట్టుకున్నాడు. అమ్మో నేను చచ్చిపోతున్నాను. కమసా, జీతం దేవుడు, జీవితం పోతోంది. నువ్వేదో జీతం పెంచుతావనుకుని ఈ డ్యూటీకి వచ్చా, ఉన్న జీవితం పోతోంది, ఇక ఎలారా దేవుడా అనుకున్నట్ట. అంతకంతకీ మతిపోతుంది వాడికి. ఈలోపు కృష్ణుడు ఏం చేశాడు, మెల్లిగా రెండు చేతులతోటి ఆ మెడ పట్టుకుని కొంచెం కొంచెం ఇలా నొక్కడం మొదలెట్టాడు. ఆయన నొక్కుతూ ఉంటే ఈ పేక దగ్గరికి వచ్చేసింది, ఊపిరి ఆగిపోయింది. హరికర్రతల పీడనమున పరవశుడై రాళ్ళ మీద భగ్నాంగకుడై సురవైరి భటుడు కూలెను పురభంజను కోలగోలు పురమంబోలెను. రెండు చేతులతో ఒక్క నొక్కు గట్టిగా నొక్కగానే పూర్తిగా వాడికి ఊపిరి ఆగిపోయింది, స్పృహ తప్పిపోయాడు. పైనుంచి సూటిగా అసలు రూపం రాక్షస రూపం ధరించి కిందకు వచ్చి డామ్ అనే శబ్దంతో పడిపోయాడు. యశోద ఇంటి ముందు ఓ పెద్ద బండరాయి ఉంది, బట్టలు ఉతకడానికి ఆ రాయి వేశారు అక్కడ. ఆ రాయి మీద బట్టలని వెయ్యర దెబ్బ, దరు వెయ్యర దెబ్బ, బండ మీద కసాపిస వెయ్యర అందాల దెబ్బలు కొట్టడానికి వేసిన పెద్ద బండరాయి మీద సూటిగా తల కిందులుగా పడిపోయాడు. తల దానికి కొట్టుకుంది, చిన్నాభిన్నమైపోయింది, పుర్రె పగిలిపోయింది, శరీరం ముక్కలు ముక్కలైపోయింది, తునాతునకలైపోయాడు, మాంసం ముక్కలు నెత్తురు బొట్లు అటు ఇటు ఎగిరిపడ్డాయి. వాడు కింద పడిపోయాడు. వాడి గుండెలు మాత్రం చెక్కు చెదలేదట ఈ వక్షస్థలం. ఆ వక్షస్థలం మీద మాత్రం కృష్ణుడు పడుకుని ఆడుకుంటున్నట్టు ఏం ఎరగనట్టుగా. ఈ ధామ్ అనే శబ్దానికి అరుగుల మీద పడుకుని పొల్లిగింతలు పెట్టి అమ్మో అబ్బో అని ఏడుస్తున్నటువంటి ఆడవాళ్ళంతా పరిగెత్తుకొచ్చారు. తీరా చూస్తే ఎదురుగుండా రాక్షసుడి యొక్క శరీరం తునాతునకలయ్యింది. ఒక్క వక్షస్థలం మాత్రం చక్కగా ఉంది, పాడవ్వకుండా. ఆ వక్షస్థలం మీద కృష్ణుడు మాత్రం హాయిగా ఆడుకుంటున్నాడు. యశోద పరుగు పరుగును వచ్చి వాడిని కౌగిలించేసుకుని, నా బాబు నా బాబు బతిక ఉన్నావుట్రా నాయన అని కన్నీడు తుడుచుకుని వాడిని ఎత్తికి రాసి, నా బాబు ఎంత అదృష్టం రా అనుకున్నది. ఏమి చిత్రం ఇది! భయంకర రాక్షసుడు సుడిగాలి రూపంలో వచ్చాడా, ఈ పసిబాలుణ్ణి పైకి పట్టుకుపోయాడా, ఎక్కడో పైకి తీసుకెళ్లి కిందకి ఢామ్మని వదిలేశాడా సూటిగా, వాడు రాళ్ల మీద పడి ముక్కలు ముక్కలు అయిపోయాడా. కానీ వక్షస్థలం మాత్రం చెక్కు చెదరకపోవటం ఏమిటి! ఆ వక్షస్థలం మీద ఈ బాలుడు ఏమి రవ్వంత కూడా భయపడకుండా, కీచుబోసనకుండా, ఏడవకుండా ఆటలాడుకుంటున్నాడు. ఏమి చిత్రం అమ్మా ఇది! ఎక్కడన్నా ఇలాంటివి చూసాము అసలు మనం? ఇది నిజమా కళ? ఇప్పుడు అర్థమయ్యింది, ఈయనకి ఏదో మహత్తరమైన శక్తి అడ్డంబడి రక్షిస్తున్నది. పెద్దలు చెప్పనే చెప్పారు కదా, రక్షణములేక సాధుడు రక్షితుడగు సమత చేసి రాయుడులందున్. రక్షణములు వెయ్యి కలిగిన శిక్షితుడగు కలుడు పాప చిత్తుండగుటన్. మహానుభావులు ఉత్తమమైన మార్గంలో నడుచుకుంటారు. వాళ్ళు పూర్వజన్మల్లో ఎన్నో పుణ్యములు చేసి ఈ జన్మలో మానవులుగా పుడతారు. ఎన్నో జన్మల సంస్కారంతో మానవులుగా పుట్టిన పుణ్యాత్ములుంటారే, అటువంటి వాళ్ళు ఏ రక్షణ లేకపోయినా, కాపాడేవాడు ఎవడూ లేకపోయినా కష్టాల్లోంచి బయటపడతారు. పూర్వజన్మలో చేసిన పుణ్యం కష్టాల నుంచి రక్షిస్తుంది. మీరు చూడండి, ఎక్కడైనా సరే చావు అంచుదాకా వెళ్ళి బయటకు వస్తారండి. ఎన్నోసార్లు కళ్ళారా నేను చూశాను అలాగా. ఈ క్షణంలో చచ్చిపోతాడు అనుకున్నవాడు అదృష్టవశాత్తు బతికి బట్టగడతాడు. విమానం ఊగిపోయింది ఒకసారి మేము ఎక్కితే, ఆ విమానం నేల మీద ల్యాండ్ అయ్యి అది పక్కకి పడిపోయింది, మేమంతా బాగానే వచ్చాం హాయిగా, ఏమవ్వలేదు. ఇందువల్ల దైవానుగ్రహం ఉంటే ఏమవ్వదు. అదే దైవానుగ్రహం లేకపోతే ఉపన్యాసం వింటూ ఇంటికి వెళ్ళేట్టు ఒక ఆయన కాలికి దెబ్బ తగిలిందంటే కాలు తీసేశారు, ఏం చెబుతాం? అది దైవానుగ్రహం లేదన్నమాట. రక్షణము లేకపోయినా సాధువులు భగవద్ అనుగ్రహం కలిగి పూర్వజన్మలో చేసిన పుణ్యముల వల్ల, ఇలాంటి భగవత్ కథలు వినడం వల్ల వచ్చిన పుణ్యం వల్ల భయంకరమైన తీవ్రమైన కష్టముల నుంచి విముక్తి పొంది సుఖం పొందుతారు. కొంతమంది ఉంటారు చుట్టూత ఎన్ని రక్షణలు పెట్టుకున్నా పోయే కాలం వస్తే ఏ రక్షణ వాణ్ణి రక్షించదు. మనం చూస్తున్నాం కదా, ఎవడో మీటింగ్కి ఎడతాడు, ఎవరితో బాంబు నడువుకు పెట్టుకుంటుంది, నొక్కుతుంది, పచ్చడి పట్ల ఎన్ని రక్షణములు ఉంటున్నాయి, జెడ్ టైప్ సెక్యూరిటీ ఉంటుంది. ఈ సెక్యూరిటీ వాడిని రక్షించగలుగుతుందా? ఏమన్నా హాయిగా విమానంలో పెడతాడు, ఆ విమానం వెళ్ళే కొండకో కొట్టుకుంటుంది, ఎముకలు కనపట్టలేదు. అంటే ఎన్ని రక్షణములు వాడిని కాపాడుతున్నాయి? ఈ భటులు, ఈ తుపాకుల మనుషులు, లేకపోతే చుట్టుపక్కల ఉన్న మంది మార్పనం, వీడి డబ్బు, వీడి పలుకుబడి, వీడి పదవి, ఇవేవి మనల్ని రక్షించవు. మనల్ని రక్షించేది ధర్మం, దైవానుగ్రహం. దైవానుగ్రహం ఉంటే ఎక్కడున్నా బతికి పట్టగడతాం. ఆ అనుగ్రహం లేకపోతే ఏ రక్షణ ఏమీ చేయదు. అందుకే చాలామంది రాత్రిపూట నిర్భయంగా పెడతారేమని అడిగేవారు. మేము ద్వారకా తిరుమల 108 పర్యాయాలు నడిచి వెళ్ళాం ఏలూరు నుంచి 40 కిలోమీటర్లు. అదేంటంటే ఆ రోజుల్లో ఉద్యోగం ఒకటి ఉంది కదా మరి చేతిలో, అది మాని వెళ్ళడానికి కుదరదు, పగలు సెలవు పెట్టకూడదు. రాత్రి 7 బయలుదేరేవాళ్ళం, తెల్లవారుజావుకి ఏకధాటిన వెళ్ళేవాళ్ళం. 40 కిలోమీటర్లు అంటే మినిమం 8-10 అవర్స్ పడుతుంది, కొంతసేపు అయ్యాక నడవలేరులేండి. అందులో నాకు కూడా వచ్చేవాళ్ళంతా 70-60 పడుచువాళ్ళు అయ్యి, మరి వీళ్ళందరినీ తీసుకెళ్ళాలి కదా. అప్పుడు ఆ రాత్రిపూట మీరు చెబితే ఆశ్చర్యపోతారు, ఆ భయంకరమైన మార్గం ఆ రూట్లో, వీరిశెట్టి వారి గూడెం రూట్లో పాములు వెళ్ళిపోయేవి, మండ్రకప్పలు కనపడేవి, తేళ్లు కనపడేవి. ఇలాంటి వర్షాకాలంలో భోరున్న వర్షంలో గొడుగు వేసుకుని గొడుగు లేక తడిసి కూడా వెళ్ళాం, అదొక మహాసాధన. ఆ కాలమే వేరు. 1998 నుంచి 2010 వరకు ఒక ఉధృతిగా నడిచి వెళ్ళాం. అలా నడిచిన వాళ్ళందరూ కూడా ఆ తపస్సులో పాల్గొన్న వాళ్ళ జీవితాలన్నీ మహత్తరంగా మారిపోయాయి. అందులో ఒక ఆవిడ శాశ్వతంగా కాశీలో నివసిస్తోంది ఇప్పుడు, ఓ ఆశ్రమంలో గురువు గారికి సేవ చేసుకోగలుగుతోంది ఇప్పుడు. ఎందుకు చెప్తున్నాను, పాములు వెళ్ళిపోతుంటే ఎందుకండి మీకు ఏమన్నా పిచ్చ? రాత్రిపూట ఎడుతున్నారు, పగల వెళ్ళొచ్చు కదా అన్న వాళ్ళు ఉన్నారు. మమ్మల్ని ఏమీ చెయ్యవు, ఎందుకంటే మాకు హరినామస్మరణ రక్షణగా ఉందన్నా నేను. రక్షణ ఉండి చచ్చిన వాళ్ళు ఉన్నారు. ఏ రక్షణ లేకపోయినా అసలు రక్షించే పుండరీకాక్షుణ్ణి తలుచుకుంటే వాడికి ఎప్పుడూ ఏ గండం ఉండదు. మనకి రక్షణ ఎవరు? పుండరీకాక్షుడు. అందుకే భాగవతం ఏం చెబుతోంది, నాయనా నువ్వు సామాన్యుల్ని, మామూలు మానవుల్ని రక్షించమని కోరుకోకు, వాళ్ళు నిన్ను రక్షించలేరు, శిక్షించలేరు కూడా. అది ఉట్టి భ్రమ. నువ్వు బయటకు వస్తే నీ అంతం చూస్తాం అని బెదిరించేవాడు ఏం చూడగలడు? శ్రీమన్నారాయణ కటాక్షం అంటే మన శిగలో ఉన్న పువ్వు వాడదు, తెలుసిన. అందుకని ఏం చెప్పారంటే, రక్షింపు మనుచునొకనరు అక్షము ప్రార్థింపనేల ఆత్మజ్ఞులకు, రక్షకులు లేనివారల రక్షించదననుచు చక్రి రాజయ్యుండం. నాయన దిక్కు లేని వాళ్ళకి నేనే దిక్కు అని స్వయంగా శ్రీ మహావిష్ణువు చెప్పాట. రక్షకులు లేనివారల రక్షించదననుచు చక్రి రాజయ్యుండం, దిక్కు లేని వాళ్ళని నేను రక్షిస్తానని శ్రీమన్నారాయణుడు చక్రాయుధం పుచ్చుకుని కాపలా ఉన్నాడు. అలా నేను కాపలా కాసి రక్షిస్తాను అంటే ఆ చక్రిని పుండరీకాక్షుణ్ణి రక్షమాం పాహిమాం మనక రక్షింపు మనుచు ఒక అసముణ్ణి, ఒక అసమర్థుణ్ణి అంటే తనను తాను రక్షించుకోలేని వాణ్ణి రక్షించమని కోరడం ఉందే, అది జ్ఞానమా? ఇప్పుడు మనం ఇతరులను మీరు రక్షించండు అని అన్నాం, వాణ్ణి వాడే రక్షించుకోలేడు, ఇక మిమ్మల్ని రక్షిస్తాడు? అందువల్ల ఒక వ్యర్థ పదార్థాన్ని, పనికి మాలిన వాడిని రక్షించమని కోరడం కంటే ఆ కోరుకునేది పరమాత్మను కోరుకుంటే మంచిది. వాడి రక్షణ ఉన్నంత వరకు మనకి ఈ సృష్టిలో ఎప్పుడూ ఏమీ జరగదు. కాకపోతే ఆత్మవిశ్వాసం కావాలి, పూర్తి విశ్వాసం కావాలి, జ్ఞానం కావాలి. నన్ను తప్పక సర్వకాల సర్వావస్థలలో ఆయన రక్షిస్తాడనే నమ్మకం ఉండాలి. ఒక్కొక్కసారి మనకి తీవ్రమైన కష్టాలు వచ్చినప్పుడు మాత్రం ఆ నమ్మకం సడలిపోతుందండో. ఇప్పుడు స్వయముగా భక్త తుకారాం లాంటి వాడు నానా కష్టాలు వచ్చాక తట్టుకోలేక ఉన్నావా అసలు ఉన్నావా అన్నాడు. అయితే అది క్షణకాలమే, ఆ తర్వాత మళ్ళీ జ్ఞానం ఉన్నది కనుక అంతటా ఉన్నావు. అణువణువు నీ ఆలయమేరా, నీవే లేని చోటు లేదురా. అణువణువు నీ ఆలయమని గుర్తించాడు ఆయన. అది జ్ఞానం. మనం కూడా అప్పుడప్పుడు కష్టాల పాలైనప్పుడు ఏ భక్తరామదాసులాగో, తుకారాములాగో, గజేంద్రుడిలాగో, ద్రౌపదిలాగో ఉన్నావా, ఉంటే రావేం అంటాం. కానీ అది తాత్కాలిక కష్టం వల్ల వచ్చినటువంటి ఉద్రేకమే తప్ప శాశ్వతం కాదు. సంపూర్ణ విశ్వాసం ఉంది కాబట్టి మీరు వింటున్నారు, నేను చెప్పగలుగుతున్నాను. నేను అందుకు చెబుతున్నాను అన్నమాట, మామూలు పాములు కదండి, కాళ్ల మీద నుంచి వెళ్ళేయండి. మధ్య మధ్యలో అలిసిపోయి నేల మీద చతికిలబడి కూర్చుంటే, కూర్చున్నప్పుడు నా మేంచి ఎన్నిసార్లు పాములు వెళ్ళాయో, తేళ్లు వెళ్ళాయి కొందరు చెప్పారు, మండ్రగప్పలు వెళ్ళాయి, ఎప్పుడు ఒక్కసారి కూడా వాటి వల్ల ఇంత బాధ కలగలేదు. నిజం చెప్పాలంటే అవేమీ చెయ్యవు, అవి పరమాత్మ స్వరూపాలు. మన పాపం ఉంటే మాత్రం ఆ పాపం వల్ల అవి కాటేసి చంపుతాయి. కాబట్టి మనం చచ్చామంటే బాధపడకండి. నేను అదే అనుకునేవాడిని, ఏదన్నా నాకు ఇవాళ చాకుతో కోస్తుంటే వేలు కోసుకుంది అనుకోండి, ఎప్పుడన్నా ఇది నా పాపం, చాకేం చేసింది, నేను ఎప్పుడో ఎవడికో తెలియక బాధ కలిగించాను, అది చాకు రూపంలో నాకు ఒక పెద్ద గాయమై మళ్ళీ నా రక్తం కళ్ళదూసింది. మనం దేని రక్తమో కళ్ళదూస్తే ఇది ఇప్పుడు మన రక్తం కళ్ళదూస్తోంది. మన ఓ పాము కాటేసిందంటే ఎప్పుడో మనం చేసిన ద్రోహం పాములకి, ఓ తేలు కుట్టిందంటే ఎప్పుడో ఏ తేలుకో చేసాం అన్యాయం. అలాగే ఎప్పటికైనా మనకు వచ్చే బాధలన్నీ మన కర్మ ఫలితములు అనుకోండి అంతే, అవేమి మనల్ని ఏమి చెయ్యవు. అప్పుడు సంపూర్ణంగా పరమాత్మను పట్టుకోవాలి. అందుకే గోపికలు, మనం ఏ జన్మలో ఏ పుణ్యం చేశామో కానీ ఇప్పుడు ఈ కుర్రాన్ని కళ్ళారా చూసాం, ఏ రక్షణ లేకుండా ఇతడు బతికి బట్టగట్టాడు. సాధులకి రక్షణ పరమాత్మ, కానీ ఈ దుర్మార్గుడు పరమ బలవంతుడు, శక్తి కలిగిన వాడు, కంసుని దగ్గర నుంచి వచ్చినట్టుగా ఉన్నాడు పైగా వాడు. అంత కళేబరం కలిగిన రాక్షసుడు, మహిమతో ఆకాశంలో ఎగిరిన వాడు కూడా నేల మీద పడి పచ్చడి పచ్చడైపోయాడు. కాబట్టి రక్షణములు వెయ్యి కలిగిన శిక్షితుడగు కలుడు దుష్టచిత్తుండగుటన్, దుష్టబుద్ధి కలిగిన వాడు ఎన్ని రక్షణములు పెట్టుకున్నా ఈ రక్షణములు వాడిని రక్షించవు, చచ్చి తీరతాడు. మన చుట్టూ ఎంతమంది పోలీసులున్నా, ఎంతమంది గన్న నెనలు పెట్టుకున్నా భ్రమ, వాళ్ళు నిన్ను రక్షించలేరు. గత జన్మంబుల ఏమి నోచితిమో, యాగశ్రేణులేమేమి చేసితిమో, ఎవరికేమి వెట్టితిమో, ఏ చింతారతిం పొద్దు పుచ్చితిమో, ఎవ్వరికేమి పెట్టితిమో, ఏ సిద్ధ ప్రదేశంబు ద్రొక్కితిమో, ఇప్పుడు చూడగంటిమిచటన్ కృష్ణార్భకున్ నిర్భయున్. ఇది ఈ జన్మలో పుణ్యం కాదమ్మా, పూర్వజన్మ పుణ్యం అనుకున్నారు గోపికలు. మనం గత జన్మంలో ఏమో నోములు నోచాం, పూర్వజన్మలో నోములు నోచిన వాళ్ళ యొక్క పిల్లలు ఈ జన్మలో ఆరోగ్యంగా సుఖంగా ఉంటారు, గండాలు గడిచి సుఖంగా ఉంటారని శాస్త్రం చెబుతున్నది. కనుక గత జన్మల్లో ఏమో నోములు నోచామేమో, లేక యజ్ఞములు చేశామేమో. యజ్ఞం కూడా సంకల్పం, దానికి విధానం ఉంటుంది. యజ్ఞం అంటే చేసామంటే చేసామంటే తూతూ మంత్రం కింద దానివల్ల ఏ ఫలితం రాదు. మనం సంకల్పపూర్వకంగా పవిత్రంగా యజ్ఞం ఏమైనా చేసామేమో, ఎవరికైనా అన్నం పెట్టామేమో, లేక ఏ చింతారతిం పొద్దు పుచ్చితిమో, ఏ పురాణములు వింటూ కాలం గడిపామో. పద్మాకర్ గారు 40 రోజులు పురాణం చెబుతుంటే శ్రద్ధగా సాయంత్రం 6 అయ్యేసరికల్లా వెళ్ళి మధ్యలో లేచి వెళ్ళిపోకుండా చివరిదాకా ఉండి ఆఖరిన శ్రద్ధగా విని ప్రసాదం కోసం ఎగబడి కొట్టుకోకుండా ఆయన వెడుతూ ఉంటే కాస్త దారిచ్చి ఆయన మీద పడకుండా ఆయన కాళ్ళు మాత్రం పట్టుకోకుండా దండం పెట్టి ఏవో మంచి పనులు చేస్తుంటాం. ఎందుకంటే గురువులకి కాళ్ళు తాకకూడదు, ఎన్నిసారి చెప్పినా వెండల్లా, అలా తాకకుండా దండం పెట్టి మంచి పనులు చేస్తుంటాం. అందుకే కృష్ణుడు మనకి దక్కాడు. ఏ చింతారతిం పొద్దు పుచ్చితిమో, సత్యములేమి పలికితిమో. పూర్వజన్మలో సత్యం పలికితే, నిజం చెబితే ఈ జన్మలో పిల్లలు వంశాభివృద్ధి జరుగుతాయి. మన పిల్లలు బాగుండాలంటే మనం అసత్యాలు ఆడకూడదు. చిన్న చిన్న వాటికి అబద్ధాలు ఆడతారు చాలామంది, దానివల్ల సుఖం ఉండదు. కనుక సత్యములు పలికామేమో కృష్ణుడు బతికాడు. లేక ఏ సిద్ధ ప్రదేశంబు దొక్కితిమో, మహానుభావులైన గురువుగారితో యాత్రలకు వెళ్ళామేమో. ఆయనతో వెళ్ళి యాత్రలకి నైమిషారణ్యము, జ్యోతిర్లింగాలు, లేకపోతే కాఠ్మండు ఇలాంటివి పదే పదే తిరిగితేట, అలా సిద్ధ ప్రదేశాలకి తీర్థయాత్రలకి గురువులతో కలిసి వెడితే వాళ్ళ పిల్లలు బాగుంటారు, మనవలు బాగుంటారు, మనవరాళ్ళు బాగుంటారు, వంశాభివృద్ధి అవుతుంది, అకాల మరణములు పోతాయి. ఈ మాట గుర్తుపెట్టుకోడి, ఏ సిద్ధ ప్రదేశంబు దృక్కితిమో అన్నది ఆవిడ స్వయంగా యశోద. తీర్థయాత్రలు అందుకు చెయ్యాలి. మేము తీర్థయాత్రలు చేయమండి, మాకు కడుపే కైలాసం అండి, ఇంట్లోనే ఉంటామండి, హాయిగా ఇంట్లో వేళకి టీవీ సీరియల్స్ చూసుకుంటామంటే ఇంకేముంటుందండి వంశాభివృద్ధి, మీ పిల్లలకి ఏం సుఖం ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడైనా తీర్థయాత్రలు చేయాలి. కడుపే కైలాసం తనువే వైకుంఠం నా కొంపే నాకు గోడు అనుకుంటే ఉపయోగం లేదు. యాత్రల వల్ల వచ్చే లాభం ఇప్పుడు స్వయంగా భాగవతం చెప్పింది, దీనివల్ల నా కుమారుడు బతికాడు అనుకున్నది. లేకపోతే ఇప్పుడు అంత పైనుంచి కింద పడిన ఈ పిల్లవాడు పచ్చడైపోకుండా ఉంటాడా? ఇప్పుడు చూడగంటి వెచటం కృష్ణార్భకు నిర్భయం, నిర్భయంగా కృష్ణుడు బ్రతికొండడం మనం కళ్ళారా చూశాం, సందేహం లేదు అనుకుని ఈ పిల్లవాడి శరీరానికి బాలగ్రహములు సోకాయేమోననే భయముతో ఆవు పేడ పట్టుకొచ్చారు, గిర్రం చుట్టూ తిప్పారు. నాయనా, నారాయణ, వాసుదేవ, పరంధామ, మా పిల్లవాడిని రక్షించు, ఈ ఆవు పేడతో దిష్టి తీసి దూరంగా పారేస్తున్నాం అని తుప్ 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 అని ఉమ్మి వాడి మీద ఈ పేడ దూరంగా పారేశారు, పేడతో పీడపోవాలని. ఆ తర్వాత గోమూత్రం చల్లారు, స్నానం చేయించారు, ధూపదీపాలు ఇచ్చారు, పిల్లలకి పాలిచ్చారు. ఇంతలో నందుడు ఈ గండం గురించి విని, ఏమిటిది, అప్పుడే ఈయనకి ఇది మూడవ గండం, రాక్షసి వచ్చింది, చచ్చిపోయింది, బండి మీద పడింది, పచ్చడైపోయింది ఆ బండే. ఇప్పుడు ఈ పిల్లాడు వచ్చి ఆడుకుంటూ ఉంటే వాడు సుడిగాలి రూపంలో రాక్షసుడు ఎత్తుకుపోయాడు, వాడు చచ్చాడు, ఏం జరుగుతుంది అనుకున్నట్ట. ఆయన అనుకున్నాడో లేదో ఆయన గురువుగారి దర్శనమైంది. ఎప్పుడైనా మనం కష్టాల్లో ఉన్నప్పుడు గురువుగారి దర్శనమైతే యోగం ఉండవు. వాళ్ళందరికీ కులగురువు గర్గాచార్యుడు, గర్గుడు అని యాదవ కుల పురోహితుడు. ఆ ఇళ్లలో వాళ్ళందరికీ పేర్లు ఆయనే పెడతాడు, పిల్లలకి జాతకర్మలు ఆయనే చేస్తాడు. కృష్ణుడికి పేరు పెట్టడం కోసం కృతయుగం నుంచి యయాతి కాలం నుంచి ఆ వంశానికి పౌరోహిత్యం చేస్తున్నట్టండి ఆయన. నిజానికి ఆయనకి పౌరోహిత్యం ఇష్టం లేదు, చెప్పాను కదా, వశిష్ఠుడు గర్గుడు ఇద్దరు గుర్తుపెట్టుకోండి. వశిష్ఠుడు రాముడికి పేరు పెట్టి రాముడి సేవ చేసుకోవడం కోసం పౌరోహిత్యం అంగీకరించాడు, లవకుశుల తర్వాత ఆ పౌరోహిత్యం వదిలే చెడిపోయాడు. గర్గాచార్యుడు ఎక్కడో కృతయుగంలో చంద్రవంశం, చంద్రుడి కొడుకు బుధుడు, బుధుడు కొడుకు పురూరవుడు, పురూరవుడు కొడుకు నహుషుడు, నహుషుడు కొడుకు యయాతి, యయాతి కొడుకు యదువు, ఆ కాలం నుంచి ఉన్నట్ట యాదవ వంశానికి మూల పురుషుడై అప్పటి నుంచి వాళ్ళందరికీ కూడా పౌరోహిత్యం చేస్తున్నాడు. అప్పట్లో ఆయనకి మధ్యలో బాధ వచ్చేది, ఎందుకు వచ్చింది వాళ్ళ పాపాలు నేను మోయడం ఎందుకని. కానీ ఎవరో ఒకళ్ళు వాళ్ళ పాపాలు తొలగించకపోతే వాళ్ళు ఎలా బాగుపడతారు? పురోహితులు లోకానికి మహోపకారం చెయ్యాలి, అందరి పాపాలు తొలగించి తమ పాపాలు తమ జపంతో తొలగించుకుని తద్వారా లోకాన్ని తరింపజేసేవాడు. అందుకే పురోహితుడి యొక్క రుణం మాత్రం మనం తీర్చుకోలేమండి బాబు, వాళ్ళు చేసే ఉపకారం అంతా ఇంత కాదు. దురదృష్టవశాత్తు కలికాలం అవడం వల్ల వాళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తున్నాం, అది కర్మయోగం, ఇది కూడా కలి యొక్క మహిమ. నిజానికి ఘోర పాపాల వల్ల మనం ఎప్పుడో నశించిపోయేవాళ్ళంట, వాళ్ళు సంకల్పం చెప్పి ఆ పాపాలు తీసుకుంటారు పాపం, అందుకే వాళ్ళ వంశాలను వాళ్ళు బాధ పెట్టుకుంటున్నారు, మిగతా వాళ్ళని సుఖపెడుతున్నారు. గర్గాచార్యుల వారు ఆ వంశాన్ని నిలబెట్టడం కోసం భవిష్యత్తులో ద్వాపర యుగంలో కృష్ణుడు పుడతాడు, ఆ పరమాత్మకి నేరు పేరు పెట్టి ఆయనకి యజ్ఞం చేయించి జాతకర్మ చేద్దామని ఇంతకాలం పౌరోహిత్యం వహించాడు. ఇప్పుడు ఆయన వచ్చాడు, మా పిల్లవాడికి కష్టములు వస్తున్నాయి, జాతకం ఎలా ఉందో, నక్షత్రం ఎలా ఉందో అనుకున్నాడుగా, అనుకోగానే ఆ నక్షత్ర ఫలితాలు చెప్పడం కోసం గురువుగారు వచ్చారు. అలా వస్తున్న గర్గుణ్ణి చూచాట, కోరి భజిన చెన్ను నందుడు సార గుణాచార మార్గు సత్సంసర్గున్ నారాధిత భర్గున్ మతి దూరిత షడ్వర్గు కుజన దుర్గు గర్గు. గర్గాచార్యుడు దుర్మార్గులకి భయంకరుడు, అమ్మవారి ఆరాధకుడు, కామక్రోధాదులు జయించినవాడు, శివపూజా ధురంధరుడు, ఆరాధిత భర్గుడు, నిత్యం శివుణ్ణి పూజిస్తాడు, శివుణ్ణి పూజించేవాడు ఒక్కడే జ్యోతిషంలో బాగా పైకి వస్తాడు. జ్యోతిషాస్త్రం పట్టివ్వాలంటే ముందు శివుణ్ణి పూజించాలి. ఆ గర్గుడి పేరు మీదే గోత్రం గార్గేయ గోత్రం అయింది, అందుకే సంకల్పంలో గార్గేయ సుగోత్రోద్భవసి అని చెప్పుకుంటారు అన్నమాట వాళ్ళు. అలాంటి గర్గాచార్యుల వారు వస్తూ ఉంటే కోరి ఎదురుగా వెళ్ళి ఎంతో భక్తితో ఎంతో ప్రీతితో లోపలికి తీసుకొచ్చి ఆయన కాళ్ళు కడిగి ఆ కాళ్ళు కడిగిన నీళ్లు నెత్తిమీద చల్లుకుని ఆసనమిచ్చి కూర్చోబెట్టి చిక్కని చక్కని మేగడతో ఉన్న ఆవుపాలు ఇచ్చి అవి తాగాక అప్పుడు పాదాలు ఒత్తుతూ, మహాత్మా నీ పాదాలకి నమస్కరిస్తున్నాను, మనస్సులో ఇలా తలుచుకోగానే నువ్వు వచ్చావు, మా పిల్లలకి గండాల మీద గండాలు వస్తున్నాయి, ఇదిగో ఈయన నా కొడుకు యశోదాపుత్రుడు, ఇప్పటివరకు పేరు లేదు, ఏదో ఎవరికి తోచిన పేరుతో వాళ్ళు పిలుస్తున్నారు, ఈయన మా రోహిణి యొక్క కొడుకు, ఈ రోహిణి పుత్రుడు ఈ తెల్లగా ఉన్నవాడు వసుదేవుడి యొక్క కొడుకు, ఈయన నా కొడుకు, వీళ్ళకి పేర్లు పెట్టాలి, వీళ్ళకి జాతక దోషాలన్నీ పరిశీలించాలి, జాత కర్మలు చేయాలి, యజ్ఞాలు చేయించాలి. అందుకే మనసులో గురువు గారు వస్తే బాగుండు అనుకున్నాను, నువ్వు వచ్చావు. నీలాంటి మహాత్ములు ఊరికే వస్తారా? ఎంత చక్కని పద్యమో తెలిసి ఈ పద్యం జగత్ ప్రసిద్ధికి ఎక్కిన పద్యం. ఊరకరారు మహాత్ములు, ఇది పోతన గారి పద్యం, అది కూడా తెలియదు చాలా మందికి, అంటారు కానీ ఈ పదాన్ని. ఊరకరారు మహాత్ములు వారథముల ఎండ్ల కడకు వచ్చుటలల్లం కారణము మంగళములకు నీరాక శుభంబు మాకు నిజము మహాత్మా. మహాత్ములు మన ఇంటికి సరదా కోసం రారు, కాలక్షేపానికి వస్తారా? మీరు పిలిస్తే కాలక్షేపానికి నేను వస్తానా? ఎలా వస్తాం? అంచేత మహాత్ములు ఓరకరారు, అనవసరముగా రారు. ఏదో పని ఉండి ఇతరులకు మేలు చేయడానికి వస్తారు. నాబోటి వాడు మీ ఇంటికి వచ్చామంటే మీకు ఏదో ఉపకారం చేయడానికి, శుభం కలిగించడానికి వస్తాం, కానీ కాలక్షేపానికి రాం కదా. ఈ మహాత్ములు అధముల ఇళ్ళకి, మాలాంటి సామాన్యులకి, నీచుల ఇళ్ళకి వచ్చారంటే కారణము మంగళములకు, మాకు మంగళము చేకూర్చడానికి వస్తారు. ఎప్పుడైనా హఠాత్తుగా ఎవరైనా మనం కోరకుండా వాళ్ళంతటా వాళ్ళు మన ఇంట్లోకి అడుగు పెట్టారంటే అది మనకు మహర్జాతకం, గుర్తుపెట్టుకోండి. తమంత తాము గురువులు ఫోన్ చేసినా లేక ఇంటికి వచ్చి ఫోన్ చేసినా కాలక్కడ మోపినా ఆ ఇంటికి శుభము చేకూర్చడానికే వారు అడుగు పెడతారు. వారి లీలలన్నీ మహాత్ముల లీలలు, శిష్యులకి మేలు చెయ్యడానికే. అందుకే కారణము మంగళములకు, మంగళం చేకూర్చడానికి వచ్చారు మీరు. నీ రాక శుభంబు మాకు నిజము మహాత్మ. మహాత్మా నిజంగా చెబుతున్నాం, నీ రాక మాకు శుభమే. నువ్వు రావడం ఉందే, మాకు ఎన్నో జన్మల పుణ్య ఫలితం అది. నువ్వు అడుగు పెట్టావు, మాకు పవిత్రత చేకూరింది, ఇల్లు పవిత్రమైంది, ఈ రేపల్లె మొత్తం పవిత్రమయ్యింది, పిల్లలు పవిత్రులయ్యారు. ఈ పిల్లలకి నువ్వు పేర్లు పెట్టాలి. ఎందుకు నిన్ను అడుగుతున్నావంటే నీ దగ్గర అంత శక్తి ఉన్నది గనక. జ్యోతిశాస్త్రులకెల్లా మేటరివి తేజోమూర్తివి, ఆశాంత విఖ్యాత స్ఫూర్తివి, బ్రహ్మబోధనుడవు, ఆకర్ణింపు నా పొల్కు నిర్ణీతుండైన గురుండు, మానవులకు విప్రోత్తముండండ్రు నీ చాతుర్యంబున, ఈ కుమారులకు సంస్కారంబు చేయంగదే. నేను నిన్నెందుకు అడుగుతున్నాను? మా పిల్లలకి పేర్లు పెట్టమని, జాతకర్మలు చేయమని, జాతక చక్రం రాయమని, నక్షత్ర ఫలితం చెప్పమని అంటే కారణం జ్యోతిషామయనం సాక్షాత్. నువ్వు జ్యోతిశాస్త్రానికి పుట్టినిల్లు, అంటే నువ్వు జ్యోతిశాస్త్రవేత్తల్లో ఆరితేరిన వాడివి. నీకంటే జ్యోతిష్కుడు మరొకడు లేడు, జ్యోతిష పండితులలో నువ్వే గొప్పవాడివి. ఇవాళ అసలు ఆ గర్గాచార్యుడి పాండిత్యంతో పోలిస్తే మన దగ్గర ఉన్నదంతా లిప్త, ఇంత ఒక అల్పమైన పాండిత్యంతో వాళ్ళందరూ పేర్లు తెచ్చుకుంటున్నారు. ఆయన ఎక్కడో కూర్చుని ఇన్ని నిమిషాలు ఇన్ని సెకండ్లకి పిల్లవాడు పుడతాడంటే పిల్లవాడు పుడతాడట, ఆడంటే ఆడబడుతుందిట, అంత చెప్పగలడండి ఆయన. మహాద్భుత పాండిత్యం అది, ఆ లెక్కే వేరు. అందుకే నీ శరీరము జ్యోతిష నిలయం, జ్ఞానము అతీంద్రియం. నీకు అతీంద్రియ జ్ఞానం అంటే తెలుసు కదా, కంటితో చూడక్కర్లేకుండా చెప్పగలవు, కళ్ళు మూసుకుని ఏ మూల ఎక్కడ ఏం జరుగుతుందో చెప్పేయగలవు. ఇక్కడ మేము తలుచుకోగానే ప్రత్యక్షం అవలా, ఆకాశ మార్గంలో టక్కన ప్రత్యక్షం అయ్యావు. ఇది ఎత్తజ్ఞానమతీంద్రియం, నీకున్న జ్ఞానం అతీంద్రియం. ఈ పిల్లలు పుట్టిన దగ్గర నుంచి పుట్టబోయే ముందు, పుట్టిన తర్వాత భవిష్యత్తులో ఏం జరుగుతుందో నీకే తెలుసు. అందుకే అడుగుతున్నాం, ప్రణీతం భవతాయేన పుమాన్ వేద పరావరం. అందుకే వేదజ్ఞుడవైన, జ్ఞానివైన, పండితుడవైన నీకు వినయముగా నమస్కరిస్తున్నాను. నువ్వు మా అదృష్టం వల్ల మాకు కులపురోహితుడు అయ్యావు. నీ తేజస్సు అంతటా వ్యాపిస్తున్నది, నీ కీర్తి దిగంతాల వరకు వ్యాపించింది. ఈ మధ్యకాలంలో నీకు చాలా పేరు వచ్చేసింది. తూర్పుకి వెళ్ళినా నీ పేరే, దక్షిణానికి వెళ్ళినా నీ పేరే, ఉత్తరానికి వెళ్ళినా నీ పేరే, పడమరకి వెళ్ళినా నీ పేరే, ఏ వేపుకి వెళ్ళినా అన్ని వేపులా ఓహో గర్గుడు 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 అని అందరూ నిన్ను తెగ పొగుడుతున్నారు. అది కేవలం ఉత్తుత్తి పొగడత కాదు, నిజంగా పాండిత్యము ఉంది. కొంతమందికి పాండిత్యం లేకపోయినా పేరు వస్తుందండి, అది పూర్వజన్మ సుకృతం. నీకు పాండిత్యం ఉండి కీర్తి వచ్చింది. అందువల్ల నేను నిన్ను అడుగుతున్నాను, నీవు బ్రహ్మజ్ఞానివి గనక ఈ పిల్లల్ని చూచి పరిశీలించి ఎవరికి ఏం పేరు పెట్టాలో చూడు, వాళ్ళకి ఎలాంటి కర్మలు చేయించాలో అవి చేయించు. నీలాంటి మహాత్ములు మాకు గురువులు, నిర్ణీతుండైన గురుండు మానవులకు విప్రోత్తముండండ్రు. బ్రహ్మదేవుడు నీలాంటి మహాత్ముల్ని మాకు గురువులుగా ఇచ్చాడు, పరమాత్ముని చేత గురువుగా ఇవ్వబడిన వాడివి నువ్వు. నీ చాతుర్యం ఉపయోగించి సంస్కారం చెయ్యి అనగానే గర్గుడు అన్నాడు, ఇదిగో ఈ పిల్లలకి అట్టహాసముగా జాతకర్మలు చెయ్యకూడదు. ఎందుకో తెలిసిన, నీకు వసుదేవుడికి ఉన్న స్నేహం కంసుడికి తెలుసు, నేను మీ కులపురోహితుడనని కంసుడికి తెలుసు. ఇప్పుడు నువ్వు ఊరందరినీ పిలిచి అట్టహాసంగా జాతకర్మ చేసావనుకో, ఏదో ఇంట్లో ఫంక్షన్ చేయటం వేరు, జాతకర్మలు చేయటం వేరు. జాతకర్మలు చేసినప్పుడు తప్పక కంసుడికి ఈ విషయం వెళ్ళిపోతుంది. అప్పుడు ఆయన, ఆహా అంటే ఈ మధ్యన పుట్టాడా, అది కూడా వసుదేవుడికి పుట్టిన సమయంలోనే ఈతనికి నందుడి కొడుకు పుట్టాడా, దీన్ని బట్టి పుట్టినవాడు వసుదేవుడి కొడుకేమో అని నీ కొడుకును అనుమానిస్తాడు, దాంతో నీ కొడుకుని చంపడానికి ప్రయత్నించవచ్చు, అది నీకు మాకు అందరికీ తలనొప్పి తెచ్చి పెడుతుంది, కంసుడికి ఇది తెలియడం మంచిది కాదు, ఎప్పటికీ కేవలం నీ కొడుకునే అనుకుంటున్నాడు, పైగా ఇప్పుడు నేను జాతకర్మ చేయడం ద్వారా ఈ కుమారుడు నీ కుమారుడు కాదనే ఒక విచిత్రమైన ఊహవాడికి తెలుస్తుంది, ఎందుకంటే ఈ కుర్రవాడి యొక్క జాతక రహస్యం నాకు బాగా తెలుసు కాబట్టి ఆ విషయం చెబుతున్నాను. రహస్యంగా చేసుకోవడం మంచిది, అట్టహాసంగా చేయకూడదు, రెండో కంటాడు తెలియకూడదు. రెండోది ఇంకోటి చెప్పాడు అండి, పిల్లలకట పేర్లు పెట్టేటప్పుడు మాత్రం ఇది అందరూ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు చెప్పి తీరాలి, పిల్లలకి పేర్లు పెడుతున్నప్పుడు ఆ ఉత్సవం అట్టహాసంగా చేస్తే ఆ పిల్లలకి గండం వస్తుందని మంత్రశాస్త్రం. అందువల్ల పిల్లలకి పేర్లు పెడుతున్నప్పుడు మాత్రం ఊరందరినీ పిలిచి గొలుసు వేసేసి పిల్లాడికి, ఇదిగా మా పిల్లాడికి గొలుసు వేసాం అని ఆ పులుసు చూపించారంటే వీడు పులుసులో పడతాడు. పిల్లలకి పేర్లు పెడుతున్నప్పుడు తలుపులు వేసి రెండో కంటేడికి తెలియకుండా చేయమన్నారు. ఒక్క ఆడబొడుచుకి తమ ఇంట్లో వాళ్ళకి తప్ప బయట వాళ్ళకి చెప్పకూడదు, గురువులకి తప్ప. పేరు రహస్యంగా పెడితే పిల్లలు చాలా గొప్పవాళ్ళు అవుతారు. ఇది తెలియక చాలామంది ఈ మధ్యన పేర్లు పెడుతున్నప్పుడు ఒక కళ్యాణ మండపాలు పెట్టేసుకుని గుళ్ళు తీసుకెళ్ళి ఊరందరినీ పిలిచి అట్టహాసంగా మా పిల్లాడికి పేరు పెడుతున్నాం అని చెబితే ఈ పిల్లవాడు క్రమక్రమంగా పాడవుతాడు, అనారోగ్యం వస్తుంది, ఆయువు నశిస్తుందిట, విద్యలో కుంటు పడతట్టువాడు, లేదా కుటుంబ వృద్ధి అంతగా రాదట్టువాడికి. అందుకని పిల్లలకి ఎప్పుడు పేర్లు మాత్రం రహస్యంగా పెట్టడం మంచిది, ఇది జ్యోతిష్శాస్త్ర నియమం. కాబట్టి పిల్లలకి రహస్యంగా పేరు పెడదాం, వాళ్ళ మేలు కోరుకుని రెండో కంటే అడిగి తెలియకుండా చేద్దాం అనగానే అలాగే చేద్దామండి యజ్ఞాలు అవన్నీ లోపలే పెడతారు కానీ తలుపులు ఏం చేశాడు ఆయన, వెంటనే ఎవరిని రానివ్వకుండా చేశాడు, ఏదో గురువు గారు వచ్చారు రహస్యంగా మాట్లాడుతున్నారని చెప్పి ఎవరు వచ్చినా పంపేయ అన్నట్ట. ఇప్పుడు లోపలే ఆ భవనంలోనే అపూర్వ రీతిలో క్లుప్తంగా యాగం చేయించి రక్ష బీజాలు చేసి ఆ తర్వాత ముందుగా ఆయన ఏం చేశాడు, రహస్యంగా పక్కకు పెట్టాడు, ముందుగా బలరాముడిని పిలిపించాడు. ఈ కుర్రవాడు రోహిణీపుత్రుడు, రౌహిణేయుడని పిలువబడతాడు. బలము మిగుల కలుగా బలభద్రుడన, ఇతనికి బలం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇతనికి బలుడు అని పేరు వస్తుంది. తన బలముతో లోకానికి శుభం ఇస్తాడు అందువల్ల బలభద్రుడు అంటారు. ఇంకా అందరికీ ఆనందం కలిగించి రమింపజేస్తాడు అందుకని రాముడు అంటారు, వెరసి బలరాముడు. వసుదేవుడి కొడుకు కూడా కాబట్టి వాసుదేవుడు అని పిలువబడతాడు. ఇతడు మహాత్ముడు, ఇతని వల్ల ఇరువంశాలు తరిస్తాయి అని ఆయనకి ముందు పేరు పెట్టాడు. ఇప్పుడు రెండో ఆయనకే తిరిగాడు, ఈయనకి నేనేం పేరు పెట్టను, అనంత నామధేయుడు, ఈయనకి లేని పేరంటూ ఉందా, ఉన్న పేరంటూ ఉంటుందా, ఎవరు ఏ పేరుతో ఎప్పుడు ఎలా పిలిస్తే అలా పలికే ఒక కారణ జన్ముడు పూర్తిగా చెప్పడం మళ్ళీ ఆయన విష్ణు అని చెప్పట్లా, చెప్పకూడదు గనక. అందుకని ఏమన్నాడు, ప్రాగయం వసుదేవస్య క్వచిత్ జాతస్తవ ఆత్మజః వాసుదేవ ఇది శ్రీమాన్ అభిజ్ఞాహ సంప్రత్యక్షతే. ఇతడికి అనేక గుణములు, అనేక కర్మములు, అనేక అవతారాలు ఉన్నాయి. వసుదేవునికి కూడా ఒకప్పుడు జన్మించాడు, వసుదేవుడు కొడుకు డైరెక్ట్గా చెప్పొచ్చుగా, చెప్పడు, చెప్పకూడదు. వసుదేవునికి కూడా ఒకప్పుడు పుట్టాళ్ళు ఎవయ్యా నీకు తెలియదులే రహస్యం, అందువల్ల వసుదేవుని కొడుకు కూడా కాబట్టి ఇతడు వాసుదేవుడు అని పిలువబడతాడు. వసుదేవుడి కొడుకు కానికితం కూడా వాసుదేవుడే సుమా, ఎందుకని ఇప్పుడంటే వసుదేవుడి యొక్క కొడుకు కాబట్టి వాసుదేవుడు అన్నాం, కానీ ఒకప్పుడు ధ్రువుడు ఓం నమో భగవతే వాసుదేవయ్యే చేయలే, అప్పుడు వాసుదేవనామం ఆయనకున్నది కదా, కాబట్టి ఆయన ఎప్పుడూ వాసుదేవుడే, ఇప్పుడు మరొక కారణం చేత వాసుదేవుడు. ఇంకా ఈయనకి బహూని సంతి నామాని రూపాణి చ సుతస్యతే గుణకర్మాను రూపాణి తాన్యకం వేదనో జనాగా. ఈయనకి ఎన్ని నామములు, బహూని సంతి నామాని, ఎన్నో నామములున్నాయి, ఎన్ని రూపములున్నాయో తెలియదు. ఇప్పుడు ఈ రూపంతో ఉన్నాడా, ఈయన ఎన్ని రూపాలు ఎత్తాడో, ఈయన చాలా చిత్రమైన వాడయ్యా, చేపగా ఉంటాడు, పందిగా ఉంటాడు, కుక్క కింద ఉండగలడు, గుర్రం కింద ఉండగలడు, తావేలు కింద ఉండగలడు, సింహం కింద ఉండగలడు, పశువుగా, శిశువుగా, మనిషిగా, స్త్రీగా, అబ్బో ఏ రూపంలో అయినా ఉంటాడు. అనేక రూపములు, అనేక గుణములు, అనేక కర్మములు, ఎన్ని లీలలు, ఎన్ని మహిమలు, ఎంత శక్తి, అనంత శక్తి కలిగిన వాడు ఈయన. ఈ గుణకర్మాలను బట్టి ఈయనకి అనేక నామములు, సహస్రనామములు ఉంటాయి. అవన్నీ నేను కూడా వర్ణించలేను, ఆ ఆదిశేషుడు కూడా వర్ణించలేనండి, నామములు కలిగిన వాడు. అయినప్పటికీ ఈయన ఇప్పుడు పుట్టాడు గనక ఈయనకు ఒక పేరు పెట్టాలి కాబట్టి పెడుతున్నాను. ఈయన చూడగానే ఆకర్షణ, ఏం ఆకర్షణ, ఏం ఆకర్షణ! ఈయన చూసిన వాళ్ళంతా ఇంకా చూడాలి, ఇంకా చూడాలి, కౌగిలించుకోవాలి, ముద్దు పెట్టుకోవాలి, ఎత్తుకోవాలి అనుకుంటారు. ఆ రూపము నీలముగా ఉంటుంది. ఇది పిచ్చి నలుపు కాదు, ఒక రకమైన ఇంద్ర నీలం. ఆ నీలము, ఆ ఎర్రని పెదవులు, ఆయన పట్టుకునేటటువంటి తీరు, అన్నం ముద్ద పెట్టుకునే తీరు, ఇవి ఆకర్షిస్తాయి. అందరినీ ఆకర్షిస్తాడు, శత్రువుని కూడా ఆకర్షించే రూపం. అందువల్ల కృష్ణ, కృష్ణ అంటే ఆకర్షించువాడు. ఎంత ఆకర్షిస్తాడంటే ఆకర్షణ ఉన్నవాడల్లా కృష్ణే. ఏ ఆకర్షణ లేని వాడికి పేరు కృష్ణ అని కానీ వాడు ఏ ఆకర్షణ లేకపోతే ఉపయోగం లేదు. ఆయన నిజంగా ఆకర్షిస్తాడు గుణములతో, రూపముతో. ఇక తర్వాత కేవలం ఆకర్షణే కదట. తొల్లి ఈ శిశువు ధవళారుణ పీతవర్ణుండై ఇప్పుడు నల్లనైన కతంబున కృష్ణుండయ్యే. పూర్వం తెల్లగా పుట్టాడు, ఆ తర్వాత అరుణవర్ణుడై పుట్టాడు, ఇప్పుడు నల్లగా పుట్టాడు. అందువల్ల నల్లగా ఉన్నాడు కాబట్టి కృష్ణ, కృష్ణవర్ణంలో ఉన్నాడు కాబట్టి. భవిష్యత్తులో పీతవర్ణుండై పసుపు రంగులో పుట్టబోతున్నాడు అటువంటి మహానుభావుడు. అందువల్ల కూడా కృష్ణుడు, ఈయనకి గుణరూపకర్మములు అనేకములు ఉంటాయి. ఎన్ని లీలలో చేస్తాడు, నీ వంశాన్ని సముద్ధరిస్తాడు, ఈయన వల్ల మీకు బ్రహ్మానందం కలుగుతుంది. ఎంతెందుకయ్యా? తస్మాన్నంద ఆత్మజోయం తే నారాయణ సమో గుణై. ఇతడు నారాయణునితో సమానుడు, నారాయణ సమో గుణై, గుణములలో నారాయణునితో సమానుడు. నారాయణునితో సమానుడు విష్ణు సమానుడు అంటాడు, కానీ విష్ణు అని చెప్పకూడదు కనుక చెబితే కొన్ని ఇబ్బందులు ఉంటాయి కనుక. పిల్లవాడిని పిల్లవాడి కింద ప్రేమించలేడు కనుక ఈయన నారాయణ సమానుడు అనుకోవయ్యా. ఈ కుర్రవాడి వల్ల మీ వంశం తరిస్తుంది, ఈ సేవకుని వల్ల సజ్జనులు రక్షింపబడతారు. సజ్జన రక్షణంబు, దుర్జన శిక్షణంబునగు. దుర్మార్గులంతనీ శిక్షిస్తాడు ఈయన. ఈ కంసాదులంతా ఇతర వల్ల నశించిపోతారు. సువిశాల ధర్మ సామ్రాజ్య స్థాపన చేస్తాడు. గోవులు, విప్రులు, లోకా సమస్తాహ సుఖిరోభవంతనే మాట ఈయన నేర్పుతాడు. లోకాలను ఆనందపెడతాడు. ఈ గోపికల్ని, గోపాలకుల్ని అందరినీ ఆనందపెడతాడు. నందాను అదృష్టవంతుడు అయ్యా, ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నావు. ఈ పిల్లవాడిని ఒక్కసారి చూడడం కోసం మేము తహతహలాడాము. 1000 తపస్సు చేస్తే ఇప్పటికాయనకి పేరు పెట్టే యోగం వచ్చింది. ఇంకా ఋషులు చాలామంది కోటాను కోట్ల సంవత్సరాలు ఈయన కోసం కలవరిస్తున్నారు, తప్పిస్తున్నారు, ఎప్పటికప్పుడు వచ్చి చూడాలనుకుంటున్నారు. వారెవరూ చూడలేకపోతున్నారు. చూచినా ఈయన గొప్పతనం గుర్తించలేకపోతున్నారు, గుర్తించినా పాదాలను ఆశ్రయించలేకపోతున్నారు, ఆశ్రయించినా పక్కన ఉండలేకపోతున్నారు. అటువంటిది నువ్వు ఎత్తుకుంటున్నావు, పెంచుతున్నావు, మీ ఆవిడతో కలిసి పాలిస్తున్నావు, ఈయన లాలిస్తున్నావు, అన్నం పెట్టబోతున్నావు. ఓహోహో నందా, నీకు వచ్చిన పుణ్యం లక్ష్మీదేవికి కూడా రాలేదనుకో, లక్ష్మీ వల్ల గుళ్ళంటి వాడనుకో, నీ జాతకం మహాయోగం పడుతోంది, నీ వంశం తరిస్తోంది, నీకు ఐశ్వర్యం పెరుగుతోంది. ఈ లక్ష్మి లోకలక్ష్మే కాదు, మోక్షలక్ష్మి కూడా రాబోతోంది. కొంచెం జాగ్రత్తగా మాత్రం కాపాడు. తనని కాపాడిన వాళ్ళని తాను కాపాడతాడు ఆయన. ఆయన ఎటువంటి వాడు? ధర్మస్వరూపుడు. ధర్మం ఏం చేస్తుంది? నీవు ధర్మాన్ని ఆచరిస్తే అది నిన్ను రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షిత. అలాగే శ్రీకృష్ణుడు కూడా అంతే, కృష్ణో రక్షతి రక్షిత. నువ్వు కొంచెం పెద్ద అయ్యేదాకా జాగ్రత్తగా చూసుకోయే అనగానే ఇవన్నీ విని మతిపోయి, అసలు ఆయనకి దక్షిణ ఇవ్వడం మర్చిపోయట. సాధారణంగా గురువులకి దక్షిణ ఇవ్వాలి కదా, ఈ జాతక కర్మలు చేశాక. ఈ ఆనందంలో పడిపోయి అలా ఉండిపోయాడు. ఇక నేను వెళ్ళొస్తానంటే అప్పుడు గుర్తుకొచ్చింది, మహాత్మా ఇంత జాతకర్మలు చేయించారు, యజ్ఞాలు చేయించారు, ఏమమ్మంటారు, మీకు ఏమివ్వలేము, ఒక నమస్కారం తప్ప నా సర్వం మీది అని ఆయనకి ఏవో కానుకలు ఇవ్వబోతుంటే, ఓహరి పిచ్చాడా, నువ్వు ఇచ్చి కానుకలు నాకెందుకురా. ఆయనకి పేరు పెట్టడమే నాకు గొప్ప కానుక. ఆయన్ని ముట్టుకుని నెత్తిమే చెయ్యేసి ఆయనకి జాతకం చెప్పడం అంటే, ఆయన అందరి జాతకాలు రాసిన వాడు, మా అందరి జాతకాలు ఆయన చేతిలో ఉన్నాయి. అసలు ఈ నక్షత్రాలన్నీ ఆయన సృష్టించాడు. నక్షత్రాలు సృష్టించి గ్రహాలు సృష్టించిన వాడికి గ్రహ ఫలితం చెప్పే యోగం పుట్టడం మా అదృష్టం. ఇదే గొప్ప దక్షిణ. నీ దక్షిణ నీ దగ్గర ఎట్టే పెట్టుకుంటే కాదండి, తృణమో పణమో ఉంచండి అంటే 1 రూపాయి తీసుకెళ్ళిపోయాడు తప్పదు కాబట్టి. ఈ విధంగా గర్గాచార్యుడు ఆ పేరు చెప్పి వెళ్ళాక అప్పుడు ఆ పూట నందుడు ఆనందించి కృష్ణ 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 అని తలుచుకుని తరించాడు. ఇంకా అత్యద్భుతమైన ఆటలు రేపటి నుంచి. కృష్ణ పరమాత్ముడు బలరాముడు వెన్నపూసలు తింటారు, మీరు కూడా వెన్నలు తిండి, ఆవు వెన్న అందరం కాస్త తిందాం. మేగడలు వెన్నలు తిని ఎన్ని లీలలు చేశాడో వాటితో మళ్ళీ యథాప్రకారంగా రేపు సాయంత్రం 6:20 కలుసుకుందాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.